சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்
11வது அத்தியாயம் 22வது ஸ்லோகம்.
ருத்ராதித்யாவசவோ யேச சாத்யாஹம் விஸ்வேஸ்வினௌ மருதஶ்சோஷ்மபாஶ்ச கந்தர்வ யக்ஷாசுர சித்த சங்காஹம் வீக்ஷந்தே த்வாம் விஸ்மிதாஶ்சைவ ஸர்வே
ఎప్పుడైతే అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తాడో తన ఆశ్చర్యాన్ని విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. విశ్వరూపం ఎలా కనపడింది అర్జునుడికి అంటే, మనం విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం చదువుతాం. భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాశ. లైక్ దట్ ఆ శ్లోకం లాగానే భూమి తన యొక్క పాదంగా, ఆకాశం స్వర్గం తల, సూర్యచంద్రులు కన్నులుగా అలా వర్ణన జరుగుతుంది. అదే ఇక్కడ వర్ణిస్తున్నాడు అర్జునుడు. ఆశ్చర్యంతో విస్మయంతో పొగుడుతున్నాడు. నా భూలోకమే కాదు, అన్ని లోకాలు కనపడుతున్నాయి అర్జునుడికి. 14 లోకాలు, భువనాలు కనపడుతున్నాయి. 14 లోకాస్ అంటాం, 14 భువనాలు. ఆ లోకాలు కనపడుతున్నాయి అనడానికి తార్కాణం ఏమిటంటే ఈ శ్లోకం. ఎవరెవరిని చూస్తున్నాడు? మామూలు జీవరాశులు, పక్షులు, కీటకాలే కాకుండా రుద్రాది దేవతలను చూస్తున్నాడు అర్జునుడు. అంటే పై లోకాలను కూడా చూస్తున్నాడని అర్థం. పై లోకాలు ఎలా చూడగలుగుతాడు అంటే, పరమాత్ముడు సృష్టికర్త అయిన వాడు, ఆయనలోనే అన్ని లోకాలు ఉన్నాయి కనుక భూలోకంతో పాటు అన్ని లోకాలు చూస్తున్నాడు. అర్జునుడు ఎక్కడున్నాడు? ఏ లోకంలో ఉన్నాడు? భూలోకంలో ఉన్నాడు. భూలోకంలో ఉన్నవాడు అన్ని లోకాలు ఎలా చూడగలుగుతున్నాడు అంటే, తను చూస్తున్నటువంటి విశ్వరూపం అన్నాం. అందుకే అది భూలోక రూపం కాదు, విశ్వరూపం. కృష్ణుడుగా అయితే భూలోకంలోనే కనపడతాడు. విశ్వమూర్తిగా కనపడుతున్నాడు అంటే ఏమిటి? సృష్టికర్తగా, స్థితికర్తగా, లయకర్తగా కనపడుతున్నాడు. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆ పరమాత్ముడే ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఇంటెలిజెంట్ కాదంటాం, నిమిత్త కారణం. ఉపాదాన కారణం అంటే ఏమిటి? ఆయనే తానే ఈ సృష్టిగా మారాడు అన్నాం. అది ఇక్కడ మనం రిలేట్ కోరిలేట్ చేసుకోవాలి. తానే ఈ సృష్టిగా మారాడు కనుక వేరే ఉపాదానం కారణం కాదు గనక ఈ సృష్టి అంతా కూడా తానే కనుక, ఈ సృష్టి అంటే విశ్వం కనుక, విశ్వం అంటే అన్ని లోకాలు ఉన్నాయి కనుక అందులో ఆ దేవతలు వాళ్ళందరినీ కూడా అర్జునుడు చూస్తున్నాడు అని అర్థం. ఉపాదాన కారణం అంటాం. మీరింట్లో శనగపిండితో కారం, తీపి అన్నీ చేస్తారు. చేసి రకరకాల డబ్బాల్లో పెడతారు. సపోజ్ వేరే వేరే పెట్టినప్పటికి కూడా అవన్నీ ఒకటే కంటెంటా కాదా? ఒకే పదార్థం రకరకాల షేపుల్లో, రకరకాల డబ్బాల్లో, రకరకాల, అదే ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ఇంకా కనపడుతుంది కంటికి, కానీ కంటెంట్ ఒకటే. ఉన్న ప్రదేశాలు దూరంగా ఉండొచ్చు. అదేవిధంగా లోకాలు కూడా, హయ్యర్ లోకాస్, లోవర్ లోకాస్, పైన లోకాలు, క్రింది లోకాలు, ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడిలోనే ఉన్నాయి అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా అర్థం చేసుకోకపోతే అది కాక్ అండ్ బుల్ స్టోరీ అయిపోతుంది. కాక్ అండ్ బుల్ స్టోరీ ఇంటలెక్ట్ కెనాట్ యాక్సెప్ట్. చిన్నపిల్లలైతే బాగుంది బాగుంది కథ అంటారు. మనం పెద్దవాడు అయిన తర్వాత అన్నీ ఆయనే అండి, అన్ని లోకాలు అర్జునుడు చూస్తున్నాడంటే ఏమిటో కథలాగా ఉంటుంది. మనకు భక్తితో తల ఆడిస్తాం కానీ బుద్ధి తల ఆడించదు. బుద్ధి నిజాయితీ పరు రాదు, బుద్ధి స్త్రీలింగం బుద్ధి, అందుకే నిజాయితీ పరు రాదు అన్నాను. ఎవరి బుద్ధి అయినా సరే అది అంత తేలిగ్గా ఒప్పుకోదు. అందుకని ఆ బుద్ధికి సమాధాన పరచాలి అంటే ఈ విధంగా బుద్ధికి అర్థం ఏంటంటే చెప్పాలి. ఏమిటి? ఓ మనసా మై బుద్ధి, పరమాత్ముడే ఉపాదాన కారణం కనుక, తానే అన్నిగా మారాడు కనుక, ఈ విశ్వమంతా తానే అయి ఉన్నాడు కనుక, ఆ పరమాత్ముడిలో విశ్వరూపం చూస్తున్నప్పుడు అన్ని లోకాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఈ విషయం 5:30 గంటల వరకు మనసులో రాలే, ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత వచ్చింది చెప్పాలని. ఎందుకంటే ఇంత వర్షంలో తుఫాన్లో కూడా మీరందరూ ఇంతమంది వస్తారని నేను అనుకునేది క్లాస్కి. క్లాస్ జరుగుతుంది జరగదు అనుకునే వచ్చాను నేను. ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి శ్రమ ఫలితం దక్కింది అని చెప్పి సంతోషంగా ఆనందంగా ఉంది. అందుకేనే వచ్చిందేమో ఈ ఆ థాట్. ఇప్పుడు అర్థమైందా? ఈ ఉపాదాన కారణం ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో సహజంగా చెప్పం. అందుకు మిమ్మల్ని అందరినీ చూడంగానే ఆ భావన వచ్చేసింది బయటికి. ఎవరెవరిని చూస్తున్నాడు? రుద్రులను, 11 రుద్రులు, ఏకాదశ రుద్రులను. ఏకాదశ రుద్రులు అంటే ఎవరన్నాం? పంచ జ్ఞానేంద్రియాన్ని, పంచ కర్మేంద్రియాన్ని, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం కలిపి 5, 11. ఈ 11 ఏం చేస్తాయి? మనిషిని ఏడిపిస్తుంటాయి వచ్చినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఏడిపించే పనే కదా. రురుదుహు అన్నారు. రుద్ అంటే ఏడిపించడం అన్నమాట. రోదయతి ఏడిపిస్తాయి అని. అందుకని వాటిని రుద్రులు అన్నాం, ఏకాదశ రుద్రులు. వాళ్ళని చూస్తున్నాడు. తర్వాత ఆదిత్యుడు, 12 మంది ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యాస్. ఎవరు 12 మంది ఆదిత్యులు అంటే ఒక నెలకు ఒక ఆదిత్యుడు, 12 నెలలు 12 ఆదిత్యులు, సూర్యుడు అనమాట. 12 సూర్యులు 12 రకాలుగా. ఈవేళ ఎలా ఉన్నాడు సూర్యుడు, నిన్న ఎట్లా ఉన్నాడు చూడండి, రకరకాలుగా ఉన్నాడు. అలాగే సంవత్సరానికి నెలకు ఒక సూర్యుడు అనమాట. అట్లా 12 నెలలు 12 సూర్యులు, ద్వాదశ ఆదిత్యులు. తర్వాత వసువులు, వసవహ అంటే వసువులు. వసువులు అంటే వస్తు అంటే సంపద. సంపద మూలంగా మనకు సమృద్ధి కలుగుతుంది. సంపద అంటే ఏమిటి? సమృద్ధి. సంపద మూలంగా సంతోషం ఆనందం కలుగుతుంది. ఆ సంపద ఎలా కలుగుతుంది మనకు అంటే, ఒక కామెంటేటర్ వ్యాఖ్యానకర్త రాస్తారు పుస్తకంలో ఎలాబరేట్గా. అసలు ఆ పుస్తకం ఇప్పుడు ప్రింటింగ్లోనే లేదు. నాకెక్కడో దొరికితే అది ఎక్కడో జిరాక్స్ తీసుకొని చదివితే దాంట్లో వాయు పురాణంలో ఈ వసువులు ఎవరు అని చెప్పి చెప్పబడింది. ఆ మహానుభావుడు రాశాడు, ఎప్పుడో ప్రింట్ అయిన పుస్తకాలు. వసువులు ఎవరంటే అగ్ని, అగ్ని పృథివీ భూమి, వాయు గాలి, అంతరిక్షం ఇంటర్మీడియట్ లోకాలు. ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు, వీళ్ళు కాకుండా వేరే ఆదిత్యులు ఉన్నారు. ఆదిత్యులు, దివి చంద్రుడు, దివి అంటే ఆకాశం, చంద్రుడు నక్షత్రాలు, ఇవన్నీ కూడా వస్తువులు అన్నారు. వీటి వల్లే కదా మనకు సమృద్ధి కలుగుతోంది. గాలి, నీరు, అగ్ని, పృథివీ, భూమి, వీటన్నిటి వల్ల మనకు సమృద్ధి కలుగుతోంది. అందుకని వస్తువులు అంటే సమృద్ధిని, సంపదని ఇచ్చేవాళ్ళు కనుక వీళ్ళందరినీ అష్ట వస్తువులు అని చెప్పి అంటారు అని వాయు పురాణంలో చెప్పబడింది. అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, అందులో ఒక వాయు పురాణం, ఒక పురాణం. ఈ 3 భగవద్గీత చదవడానికి మనకు సమయం లేదు. ఉప పురాణ అంట, అష్టాదశ పురాణ అంట, వాటిలో చెప్పినటువంటి విశ్వం అంతా కూడా విష్ణు పురాణం చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఈ భూమిని గురించి వర్ణన ఉంటుంది, పేజీలు పేజీలు పోతూనే ఉంటుంది అండి విష్ణు పురాణంలో భూమి గురించి వర్ణన. ఈ భూమి ఎలా వచ్చింది, ఎలా నిలబడింది ఇక్కడ, దానికి భూమికి క్రింద ఏముంది, భూమికి పైన ఏముంది, ఏ ఏ లేయర్స్ లో ఎన్నెన్ని ఉన్నాయి, ఏ ఏ సముద్రాలు ఉన్నాయి, ఎటువంటి సముద్రాలు ఉన్నాయి, చెరుకు రసం ఉందిట, పాల సముద్రం ఉందిట, నెయ్యి సముద్రం ఉందిట, ఎన్నో చెప్తారు విష్ణు పురాణంలో. మహానుభావులు ఎలా రాస్తారో కానీ అవి చాలా ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత సాధ్యాహ అన. ఇందులోనే ఇంద్రుడు యజ్ఞం కూడా ప్రజాపతి కూడా చెప్పబడింది. 33 దేవతలు మొత్తం. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపితే రుద్రులు, ఆదిత్యులు, వసువులు, ఇంకా ఇద్దరిని కలపాలి. ఇంద్రుడు, ప్రజాపతి. ఇంద్రుడు ఒక ప్రజాపతి. ఇంద్రుడు ఒకటే ఉంటాడు, ఒక ప్రజాపతి. ఇంద్రుడు అంటే ఏమిటి అని చెప్పి ఆ వ్యాఖ్యానకర్త రాస్తారు. తన ఇత్యుహు ఇంద్రుడు. తన ఇత్యు అన్న పిడుగుట, పిడుగు. ఆ పిడుగుని తన ఇత్యు అన్నారు. తన ఇత్యు అంటే ఇంద్రుడు అని అర్థం. అందుకే పిడుగు, చిన్నప్పుడు పిడుగు పడుతూ ఉంటే మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంద్రుడు రథం మీద వెళుతున్నాడట. ఇంద్రుడు రథం మీద వెళుతుంటే అట్లా పిడుగు శబ్దం వస్తుంది. సగే కథలు వినుంటారు వాళ్ళు ఎక్కడో. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ పిడుగు అనగానే. ఆ పుస్తకం చదువుతుంటే అప్పుడు కూడా జ్ఞాపకం రాలేదు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మీ ముందు కూర్చున్న తర్వాత ఉదయం కూడా జ్ఞాపకం లేదు. ఆ వ్యాఖ్యానం చదువుతూ ఉంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంటుండేవాళ్ళు, ఇంద్రుడు రథంలో పోతున్నాడు, పిడుగు పడుతున్నదంటే అది అర్థం. అందుకని పోయిన వారం చూశారంగా 10 రోజుల క్రిందట ఆ పిడుగులకి ఇంద్రుడు వెళ్తుంటే శబ్దం వస్తుందట, అందుకని ఆయనకి పిడుగు అని పేరు. యజ్ఞము, ప్రజాపతి అంటే యజ్ఞం. యజ్ఞం అంటే పశువు. యజ్ఞం అంటే పశువు ఏంటి, యజ్ఞ పశువు ఏంటి, దేవతలకి మనం ఆహుతులు ఇస్తాం కదా, వాళ్ళు ఆ ఆబ్లేషన్ ఉపయోగించుకుంటారు కదా, దాన్ని యజ్ఞ పశువు అంటాం. ప్రజాపతి అంటే యజ్ఞం, యజ్ఞం అంటే పశువు. ఈ యొక్క మనం ఇచ్చేవన్నీ ఎవరు అనుభవిస్తారంటే ఇంద్రుడు. యజ్ఞముల ద్వారా అనుభవించేవన్నీ ఇంద్రుడు. తను అనుభవించి మెయిన్ గా మిగతా అవన్నీ కొంచెం కొంచెం అందరు దేవతలకు ఇస్తాడు ఆయన. ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినాయి. వాళ్ళందరినీ చూస్తున్నాడు అర్జునుడు. ఎందుకు స్వామిని ఇవన్నీ మీరు చెప్తున్నారు అనకండి, అర్జునుడు చూస్తున్నాడు, అందుకని చెప్పాల్సి వచ్చింది. సాధ్యాహ అన్నారు. సాధ్యులు అంటే ఎవరు, అసాధ్యులు కాదు. మనం తెలుగులో అసాధ్యుడు అంటుంటాం. అంటే అసాధ్యుడు అంటే కష్టమైన పనులన్నీ చేసేవాడిని అసాధ్యుడు అంటుంటారు. ఇక్కడ సాధ్యాహ అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ఆ వ్యాఖ్యానకర్త. మనస్సు అనమాట, మనస్సు. హనుమంత, ప్రాణ, నర, యాన. ప్రాణ, నర, యాన, చిత్త, హయ. ఈ పిల్లకి పుస్తకానికి ఏదైనా పని చెప్పాలి కదా. హయ, నయ, హంస, నారాయణ, ప్రభ, విభు. ఇవన్నీ వాయు పురాణంలో చెప్పబడినాయి. ప్రభ, విభు, నారాయణ, హంస, నయ, హయ, చిత్త, యాన, నర, ప్రాణ, హనుమంత, మన. వీళ్ళందరినీ కలిపి సాధ్యాహ అంటారు. సాధ్యాహ అనేటువంటి దేవతలు, చిన్న చిన్న దేవతలు. తర్వాత విశ్వేదేవాహ. విశ్వేదేవాహ అంటే వాళ్ళు ఒక రకమైన దేవతలు. కామదేవత, ధృతిదేవత, పురుహు, పురూరవ, మాద్రశ, మాద్రశ. వీళ్ళందరూ విశ్వేదేవాహ అంటారు. నోట్లో పలకడమే కష్టం, రాయడం అంతకంటే కష్టం. ఏమండి ఇవన్నీ తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, ఏమీ కాదు. తెలుసుకోకపోయినా ఏమీ కాదు, తెలుసుకుంటే మంచిది అంతే. ఆ మహానుభావులు ఎక్కడో వాయుపురాణం చదివి ఆ వాయుపురాణాన్ని గుర్తుపెట్టుకొని ఆ పలాన చోట ఇవన్నీ రాశారు కదా. పాపం వాళ్ళు రాసినందుకైనా మనం తలుచుకోవాలి కదా. ఎన్నో తలుచుకుంటున్నాం ప్రపంచంలో. ఆ మహానుభావులు కష్టపడి రాసినందుకు మన చెవులారా మనం విని మన పుస్తకం రాసుకుంటే మనకు వాళ్ళు ఎవరో చదువుతారు. ఏదో మా తాతయ్య గారు రాశారు పుస్తకం చూద్దామని చెప్పి వాళ్ళు ఎవరైనా తెలుస్తారు కదా పుస్తకం. రేపు తెలిసినప్పుడు చూసారా మా తాతయ్య గారు ఎంత కష్టపడి రాస్తున్నారో ఇవన్నీ చెప్పి వాళ్ళు సంతోషిస్తారు. ఓకే. మరుత అంటే వాయువుడు, మరుత్తులు అనమాట, రకరకాలైనటువంటి గాలులు. మరుత తర్వాత అశ్వినవు. మరుత్తులు కూడా 49 మంది ఉన్నారట. వాళ్ళ లిస్ట్ ఎక్కడ చెప్పేది నేను, ఉన్నది ఆ లిస్ట్ కూడా 49 చెప్పేటప్పటికి మనకు సమయమే అయిపోతుంది. నమస్కారం పెడదాం వాళ్ళకి. చాలా మంది ఉన్నారు, 49 మంది ఉన్నారు, ఒకటి తక్కువ 50 మంది. మరుత్తులు. ఉష్మపాహ అంటే చెప్పాను పోయిన వారం. కుష్మ అంటే వేడి వేడి అన్నం తినేవాళ్ళు, పితృదేవతలు అన్నమాట. అందుకని పితృదేవతలకి వేడి వేడి అన్నం పెట్టాలి. పితృదేవతలు అంటే ఎవరు? మన శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు బ్రాహ్మణులు వస్తారు కదా, ఆ బ్రాహ్మణుల్లో ఆ పితృదేవుడు ఆహ్వానిస్తాడట. వాళ్ళనే పితృదేవతలుగా అనుభావించి వాళ్ళకి భోజనం పెట్టాలి మనం. అందుకని వాళ్ళు తింటూ ఉంటే మనం తినలేము, అంత ఆహారం తీసుకోలేము. సన్నగా ఉంటాడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడు, సన్నగా ఉంటాడు, చాలా ఆహారం ఎక్కువ తీసుకుంటారు. మన యొక్క నమ్మకం ఏంటంటే ఆహా, పితృదేవతలు బాగా ఆవహించారు వాళ్ళని, బాగా తిన్నారు, మనకు తృప్తి. ఎలా జరుగుతుంది ఇదంటే, అదే వాళ్ళు ఆవహిస్తారట ఆ బ్రాహ్మణుల్ని. ఆవహించినప్పుడు ఆ పితృదేవతలు ఈ బ్రాహ్మణుల ద్వారా తింటారు అని. అందుకని వాళ్ళకి వేడివేడి అన్నం, మనం వేడివేడి అన్నం రుచిగా ఉంటుంది కదా. ఎప్పుడైనా చల్లటిది మీరు రుచిగా లేకపోయినా వేడిగా ఉంటే చాలు, రుచిగా అనిపిస్తుంది. అందుకని వేడిగా రసం కానీ సాంబారు కానీ అన్నం కానీ కూరలు కానీ వేడిగా ఉన్నప్పుడే తినాలట. అది ఒంటికి మంచిది, మనసుకి మంచిది. అందుకని ఫ్రిజ్లో పెట్టుకొని 4 రోజులు 5 రోజులు పెట్టుకోకూడదు, ఒక రోజు ఓకే. వేడి చేసుకొని వేడివేడిగా తినాలట. అందుకని ఉష్మపాహ అంటే వేడివేడి అన్నాన్ని ఇష్టపడేవారు అని అర్థం. ఉష్మపాహ గంధర్వ, గంధర్వులు, ఆహు ఊహు అనే గంధర్వులు అంటే హాహు అనే గంధర్వులు, యక్షులు, యక్షగానం అని వింటాం చూసారా, ఇప్పుడు కూడా ఉంది యక్షగానం అంటే. వీళ్ళు ఒక రకమైనటువంటి దేవతలు అన్నమాట. ఎక్కడ విన్నాం యక్షుడి పేరు? కేన ఉపనిషత్తులు. ఆ పరబ్రహ్మ యక్షుడి రూపంలో వచ్చాడు కదా. యక్షుడు సురసిద్ధ సంగాహ, దేవతల యొక్క సమూహం, అందరు దేవతలు, చిన్న చిన్న దేవతలు అందరూ కూడా. సురసిద్ధుడు అంటే సిద్ధిని పొందినటువంటి మహాత్ములు, సంఘాహ అంటే సమూహం. వాళ్ళందరినీ కూడా వీక్షంతే స్వాం విస్మితాహ చ ఏవ సర్వే, వాళ్ళందరూ కూడా నిన్ను చూస్తున్నారు విశ్వరూపంలో. వాళ్ళందరినీ నిన్ను చూస్తున్నాను, వాళ్ళందరినీ నేను నేను చూస్తున్నాను, వాళ్ళందరూ కూడా నీ విశ్వరూపాన్ని చూస్తున్నారు. స్వాం వీక్షంతే, వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారు. వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారని నాకెట్లా తెలుసు? నేను వాళ్ళని చూస్తేనే కదా నాకు తెలుస్తుంది వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారని. నీ విశ్వరూపాన్ని చూసి వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు అని అర్థం. వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారు ఆశ్చర్యంతో. నేను ఒక్కడే కాదు ఆశ్చర్యంగా చూస్తున్నది, నాతో పాటు ఎంతో మంది ఈ ఆశ్చర్యాన్ని చూస్తున్నారు. అందుకని పరమాత్మ ఎప్పుడైతే తన యొక్క విశ్వరూపాన్ని, వైభవాన్ని చూపిస్తాడో, దేవతలందరూ ఎదురు చూస్తుంటారు ఆ అవకాశం కోసం. వచ్చి పూల వర్షాన్ని కురిపిస్తారు. సినిమాలో అయితే కురిపించేవాడు, నేనేం కురిపించాను ఇక్కడ పూల వర్షం, వర్ణన చేస్తాను నోటితో అంతే. తర్వాత మంత్రం శ్లోకం 23, దీంతో ఈ 22వ శ్లోకంతో ఆశ్చర్యం పడడం అయిపోయింది, విస్మయం ఓవర్. మనకు ఆశ్చర్యంగానే ఉంది కదా, ఆశ్చర్యం కాస్త భయంగా మారిపోతుంది ఇప్పుడు అర్జునుడికి. ఆశ్చర్యం కాస్త భయంగా మారిపోతుంది. అదేమిటయ్యా అంతలో భయం వచ్చింది అంటే, అర్జునుడు చూస్తున్నది దివ్య చక్షు, జ్ఞాన చక్షు కాదు. జ్ఞాన చక్షు అయితే భయం ఉండదు. ఏన్నా ద్వితీయాద్వై భయం భయమతి. ఎప్పుడైతే పరమాత్ముడు వేరు తాను వేరుగా చూస్తున్నాడో భయం ఉంటుంది. ఇంకా అర్జునుడికి ఆ జ్ఞాన చక్షు రాలే. పరమాత్ముడు టెంపరీగా దివ్య చక్షు ఇచ్చాడు, దానికే భయపడుతున్నాడు కొద్దిసేపటికే. ఇప్పుడు 2వ ఫేజ్ అన్నమాట అది. 23,
రూపం మహత్తే బహువక్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదం స్త్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యధితాస్తథాహం.
భగవద్గీత క్యాసెట్స్ ఎందుకు చూశానంటే, వింటూ ఉంటే ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉంటుందని చేశాను. ఇంకా వినటానికి టైం లేదు. అందుకని ఈ శ్లోకం చదవడం ఎంత కష్టంగా ఉంది చూసారా. అవన్నీ ఆ శ్లోక ప్రొనౌన్స్ మనం చదవక్కర్లేదు, ఆ క్యాసెట్ అది పాడుతూ ఉంటే మనకు చెవుల్లో పడుతుంది ఆ శబ్దం, ఈజీగా ఉంటుంది. దంస్ట్రాక రావడం అంటే పలకడం నోట్లో నుంచి, ఎప్పుడైనా కష్టమైన పదాలు ఇది లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ స్పష్టత రావాలి అంటే అందులో ఈ 11వ అధ్యాయ శ్లోకాలు మరీ వర్ణన కదా, కొంచెం కష్టంగా ఉంటాయి ప్రొనౌన్సియేషన్. హే మహాబాహో, మహాబాహువులు కలిగి, బాహువులు అంటే చేతులు, చేతులు కలిగినటువంటి ఓ మహానుభావ అని అర్థం. శక్తివంతమైన విశాలమైన ఆజానుబాహుడు అంటాం. పరమాత్ముడు పెద్ద పెద్ద చేతులుట. పెద్ద పెద్ద చేతులు అంటే ఏమిటి? శక్తివంతమైన చేతులు అండి. మహానుభావో మహాబాహో. ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది? దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః తే మహత్రూపం దృష్ట్వా. మొదటి లైన్ లో మహత్తే అనుంది. తే మహత్ రూపం, మహత్తేలో తకార, డబుల్ తకార, రెండు తకారాలు ఉన్నాయి అందులో. తే అంటే నీ యొక్క, మహత్ అంటే గొప్పదైన, రూపం అంటే ఈ విశ్వరూపం. నీ యొక్క గొప్పదైనటువంటి ఈ విశ్వరూపాన్ని దృష్ట్వా, దృష్ట్వా ఎక్కడుంది? నాలుగో లైన్లో ఉంది. చూసి, చూసి ఏమైంది? చూసి అంటే లోకాహ, లోకములన్నీ కూడా ఎటువంటి మహత్ రూపం నీ రూపం అంటే వర్ణించిన తర్వాత చెప్తున్నాడు. వాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు, లోకాలన్నీ ఎందుకు భయపడుతున్నాయి తెలుసా? బహు బహుదరం బహు దంస్త్రాకరాణం బహు బాహు పాదం, బాహు ఊరు పాదం. బహుబాహు అంటే అనేక చేతులు, అనేక చేతుల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. తర్వాత బహుబాహు బహు ఊరు, ఆ బహు అనేటువంటి దాన్ని అన్నిటికీ సప్లై చేసుకోవాలి. బహుబాహు బహు ఊరు బహు పాదం, చాలా చేతులు, చాలా మంది. ఊరు అంటే తొడలు, సైజ్ అనమాట. పాదం కాళ్ళు, అనేకమైనటువంటి కాళ్ళు, చేతులు, తొడలు ఇవన్నీ చూసి బహు ఉదరం. మరి ఇన్ని కాళ్ళు ఇన్ని చేతులు ఉంటే పొట్టలు కూడా అన్ని ఉండాలి కదా. బహు ఉదరం ఏమండి, అటువంటి రూపం భయంకరంగా ఉంటుంది కదండి చూడటానికి అంటే. అలా అనుకోకూడదు. మనందరి చేతులు ఒకేసారి చూస్తున్నాడు అర్జునుడు. నలుగురు ఐదుగురు పది మంది చూడటల్లే, ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటి యొక్క చేతులు కలిపి ఒకేసారి చూస్తున్నాడు అర్జునుడు. అందరి కాళ్ళు, అందరి చేతులు, అందరి పొట్టలు కలిపితే ఏమవుతుంది? ఆ పరమాత్ముడిదే కదా. మొదటిలో చెప్పిన లెసన్ మర్చిపోకూడదు, విశ్వమే తన రూపం అంటే ఏమిటండి? మనందరి చేతులు అందులో ఇన్క్లూడెడా కాదా? మనందరి కాళ్ళు అందులో ఇన్క్లూడెడా కాదా? మనందరి ముఖాలు అందులో ఇన్క్లూడెడా కాదా? అందులో చేరున్నాయి. లేదండి, ఆయన అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం అంటే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ అన్నదర్ లాజికల్ పాయింట్ ఏమండి, ఆయన అక్కడ విశ్వరూపం చూపిస్తున్నాడు, చాలా పెద్ద రూపం, చాలా కాళ్ళు ఉంది, నేను ఇక్కడి చూస్తున్నాను అనుకున్నాను అనుకోండి, అంటే ఏమిటి? ఆయన చాలా ఉన్నతమైన శరీరం, నేను ఇక్కడ ఉన్నాను అంటే యు ఆర్ లిమిటింగ్ ద గాడ్. అంటే ఇక్కడ లేడనే కదా అర్థం, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడంటే ఏమిటి? ఆ పరమాత్ముని లిమిట్ చేసేసాం మనం. ఈ సంగతి తెలియడంలో జనానికి, పరమాత్ముడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ అంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడంటే ఏమిటి? నువ్వు ఆయన గొప్పతనాన్ని చెప్పడంలా, ఆయన తక్కువ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన మహా గొప్పవాడు అని అంటున్నావు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఆర్డినరీ ఫెలోని, చిన్న జీవుని ఇక్కడ ఉన్నాను అంటున్నావు అంటే నువ్వేదో గొప్పతనాన్ని పొగుడుతున్నాను అనుకుంటున్నావు. అసలు నిజంగా ఆలోచిస్తే నువ్వు తక్కువ చేస్తున్నావు ఆ పరమాత్ముణ్ణి. నిన్ను నీ విడిగా చూసుకొని నువ్వు ఆ పరమాత్ముణ్ణి ఇక్కడ లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా? విశ్వరూపం అంటే ఎక్కడో విడిగా ఒక చోట చూసేటటువంటిది కాదు, అంతటా ఆయనే ఉన్నాడు. అది అంతటా ఆయనే ఉన్నాడు, అలా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇన్ని కాళ్ళు, ఇన్ని చేతులు, ఇన్ని తలలు ఆయనకు ఉంటాయే ఏమిటి? మన తలలన్నీ ఆయన తలలే, మన చేతులన్నీ ఆయన చేతులే, మన పొట్టలన్నీ ఆయన పొట్టలే. అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం విశ్వరూపం చూస్తున్నావా చూడటలేదా? అసలు పాయింట్. ఇప్పుడు మనం విశ్వరూపం చూస్తున్నావా చూడడం లేదా? చూస్తున్నాం. ఎంతమందిని చూస్తున్నాం, ఎన్ని తలలు చూస్తున్నాం, ఎన్ని చేతులు చూస్తున్నాం, ఎన్ని కాళ్ళు చూస్తున్నాం. అర్జునుడేనా ఏమిటి చూస్తున్నాడు విశ్వరూపం? మనము చూస్తున్నాం. అర్థమైందా? అంటే మనకు కూడా దివ్యచక్షు వచ్చినట్లే కదా. 11వ అధ్యాయం వచ్చేటప్పటికి మనకు కూడా దివ్యచక్షు వచ్చేసింది, మనం కూడా చూస్తున్నాం. అంటే ఏమిటండి? అర్థం చేసుకున్నాం విశ్వరూపం అంటే ఏమిటో. అది విషయం. ఈ రెండు సారాంశం విశ్వరూపం. ఈ విషయం చెప్పకుండా విశ్వరూపం చదువుతూ వెళ్ళిపోతాం అనుకోండి, పదం పదానికి అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అసలు విషయం వదిలిపెట్టేసి ఏది అసలు విషయం? ఇప్పుడు 2-3 నిమిషాల నుంచి చెప్తున్నది అసలు విషయం. ఇది చెప్పకుండా విశ్వరూపాన్ని గురించి వర్ణన చేస్తూ చెప్తూ ఉంటే ఆ భగవద్గీతకి న్యాయం చేకూర్చునే వాళ్ళం అవుతాం. అర్థమైందా? కృష్ణ పరమాత్మ చూసి అయ్యో ఇట్లా చెప్తున్నాడే విశ్వరూపము అని చెప్పి ఆయన దిగులు పడతాడు. అందుకని మనం కోరిలేట్ చేసుకోవాలి. 2వ అధ్యాయంలో చెప్పినటువంటి వేదాంతానికి, 7వ అధ్యాయం, 4వ అధ్యాయంలో చెప్పినటువంటి వేదాంత సారానికి ఇక్కడ రిలేట్ చేసుకోవాలి మనం. దీనికి చూడకూడదు. దీనికి సంబంధం ఉంది తెలుసుకోవాలి. ఇది తాత్పర్యం. అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. అదంతా చదివి దాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా బోధించాలి. అంతేగాని మహాగీత అంటే చాలా పుణ్య గ్రంథం, నమస్కారం చేసి కథ వర్ణన చేస్తూ కూర్చుంటే మనకి ఎప్పుడైనా మోక్షం వచ్చేది? దానికి భగవద్గీత చదవక్కర్లేదు. ఏ పురాణమైనా చదవచ్చు. వర్ణనే కావాలి అంటే వాయు పురాణం చదివితే చాలు. కానీ భగవద్గీత పర్పస్ అది కాదు. అర్థమైందే? నేను ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి ఐక్య భావన రావాలి అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మీరంతా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్, అందుకని సర్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటాం సబ్జెక్ట్. అర్థమైందా? అది బహుదరం బహు దంస్త్రాకరాళం. దంస్త్రం అంటే దంతాలు, అనేక దంతాలు. అనేక దంతం భక్తానాం ఏకదంతము పాస్మహే. ఎవ్వని చేతరించు జగమెవ్వని లోపనుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు. విన్నారా ఎక్కడన్నా ఈ శ్లోకం? మూల కారణంబెవడు అనాది మధ్యయుడైన వాడెవ్వడు వాణి ఆత్మహో ఈశ్వరునే శరణం వేడదని చిన్నప్పుడు 2వ క్లాసులో శ్లోకం ఇది. అప్పుడు అర్థం తెలియదు. వేదాంతానికి వచ్చిన తర్వాత ఆ శ్లోకం అర్థం తెలుస్తుంది. ఎవ్వని చే జనించు, ఎవని చే జనించు అనేవాళ్ళం. ఏమిటి ఎవని చే జనించు అంటే? ఎవని ద్వారా అయితే ఈ సృష్టి జనింపబడుతున్నదో అని అర్థం. ఎవ్వనిచే జనించు, ఇట్లా పదవిభాగం చేయడం తెలియదు కదా చిన్నప్పుడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని. జగము ఎవ్వని లోపల నుండు అంటే ఏమిటి? జగము ఎవని ఎందున్నదో అంటే, ఎవని ఎందు ఉండడం అంటే ఏమిటి? ఆయనే స్థితికర్త, ఆయనలోనే ఉన్నది సృష్టి అంతా కూడా. ఇప్పుడు ఇళ్ళన్నీ ఆకాశంలో ఉన్నాయా లేవా? అదే విధంగా ఈ జగత్ అంతా కూడా పరమేశ్వరుడిలోనే ఉన్నది. జగత్తు పరమేశ్వరుడు వేరు కాదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. ఎవ్వని ఎందు లీనమై, ఎవడిలో లీనమైపోతుందో ఈ జగత్తు. ఇంకా హయ్యెస్ట్కి వెళ్ళొచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టు గో. లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవడు. అందు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అందుడిందు, అందు ఇందు, అందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆయనెవరు? మూల కారణం ఎవడు? మూల కారణం అంటే ఏంటి? అల్టిమేట్ కాజ్, కారణం లేనటువంటి కారణం. ఆయనకి తండ్రి తల్లి ఉండరు. అందుకని పార్వతీదేవికి అత్తామామల గొడవ లేదుట. ఎందుకంటే శివుడి తండ్రి గారు ఎవరండి చెప్పండి? లాడి శివుడికి తండ్రి ఎవరు? ఆదిపిత, ఆయనే తండ్రి. అంటే పార్వతీదేవికి నో ఫాదర్ ఇల్లా నో మదర్ ఇల్లా. ఫార్చునేట్ పార్వతి. మూల కారణం ఎవడు? అనాది మధ్యయుడైన వాడెవడు? మున్నారి శ్లోకంలో చదివిందిసారా, అనాది మొట్టమొదటివాడు, మధ్యలో ఉన్నవాడు, అంతమందు ఆయనే ఉంటాడు. అనాది మధ్యయుడైన వాడు వాణిని ఆత్మభౌ, ఈశ్వరునే శరణము వేడదన్. వాణి ఆత్మభౌ అంటే వాణి ఆత్మ అంటే ఏమిటి? ఆ ఆత్మస్వరూపమే ఎవరిది? ఆత్మ. కాబట్టి పరమాత్ముడు ఎక్కడో లేడు, నీ స్వరూపమే ఆత్మస్వరూపమే పరమాత్మ. అర్థమైందే? దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః సతాహం. బహుదంశ్రాకరాళం అంటే కూరలు అనమాట. రకరకాల అన్ని జంతువులకి రకరకాల కూరలు ఉంటాయి కదా, వాటిని అన్ని కూరలు అంటాం, ఇవన్నీ పళ్ళు అంటాం. ఎందుకంటే మనవి కూరలు కాదు, మహా జంతువులకి కూరలు ఉంటాయి. పులిగోర నేర్చుకుంటారు చూసారా, అవన్నీ కూరలు. చిన్నప్పుడు తెలియదు పులిగోర అంటే, పులి యొక్క కాలు పళ్ళు దంతం అనుకునే వాళ్ళం తెలియక, అది కాలు గోరు కాదు, పులిగోరు. పులికి ఉన్నటువంటి కాలి గోరు మెడలో వేసుకుంటాం మనం, అదికి బంగారం తోడు అటు ఇటు తగిలిచ్చి. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు మనసులో? ఓకే, దంశ్రాకరాళం అంటే, దంశ్రాకరాళం అంటే భయాన్ని కలిగించేటటువంటి షార్ప్గా ఉన్నటువంటి పదునైనటువంటి పళ్ళు అని అర్థం. బహు దంశ్రాకరాళం అంటే ఏమిటండి అసలు సంగతి విషయం? ఆయన పళ్ళ కింద అందరూ నలిగిపోతున్నారు. ఇప్పుడు పళ్ళు పని ఏమిటండి? నవిలేయడమే కదా. ఇటువంటి పదునైనటువంటి భయంకరమైనటువంటి పళ్ళ కింద భీష్ముడు ద్రోణుడు నలిగిపోతున్నారు, చూస్తున్నాడు అర్జునుడు, చెప్పబోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. అందుకని అందరూ భయపడ్డట్టు. ప్రవ్యధితా తథా అహం. వా దేవతలందరూ అన్ని లోకాల వాళ్ళు నిన్ను చూసి భయపడినారు అని అర్థం. ప్రవ్యధితా అంటే భయపడటం, లోకాహ అంటే ఆ మనుషులు, ఆ దేవతలు, ఆ లోకాలన్నీ కూడా భయపడినాయి. వాళ్లే కాదు నేను భయపడ్డాను. తథా అహం, అది నేను కూడా. ప్రవ్యధిత తథా అహం, ప్రవ్యధిత తథాహం. అర్థమైందా? తర్వాత ఆ దంశ్రాకరాళం అంటే యమతత్వం, కాలతత్వం అది వర్ణిస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు భయంతో. 24 నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ప్రవ్యధితాంతరాత్మ, ఆత్మ అంటే మనస్సు, అంతఃకరణం. భయకంపితుడైనటువంటి మనస్సు కలవాడనై, అంతఃకరణము కలవాడినై. ఏ మహాబాహో, భయకంపితుడైనటువంటి అంతఃకరణము కలిగిన వాడనై. అంటే నేను విచలితుణ్ణైనాను, భయకంపితుణ్ణైనాను. త్వాం దృష్ట్వా, నిన్ను చూసి. త్వాం అంటే నిన్ను, దృష్ట్వా చూసి, నిన్ను చూస్తూ భయకంపితుణ్ణైనాను. ఎందుకు భయకంపితుణ్ణైనాను? కారణం చెప్తున్నాడు. నభః స్పృశం, నువ్వు ఆకాశాన్ని తాకుతున్నావు, స్వర్గాన్ని అని అర్థం. నభః అంటే స్వర్గం, హెవెన్. నీ యొక్క రూపం ఆ స్వర్గాన్ని తాకుతోంది, స్పృశ్యం అంటే తాకుతున్నది. అది చూసి భయపడ్డాను నేను. ఏదో మామూలు కృష్ణుడు అనుకున్నాను, యశోద కృష్ణుడు అనుకున్నాను, ఇన్ని రోజులు దేవకి కృష్ణుడు అనుకున్నాను, ఇంత అసాధ్యుడు అని అనుకోలేదు నేను. ఆకాశాన్ని తాకుతోంది నీ యొక్క స్వరూపం. దీప్తం అనేక వర్ణం, అనేక రంగులతో అనేక వర్ణాలతో ప్రకాశిస్తున్నది. దీప్తం అంటే ఏమిటి? ప్రకాశిస్తుంది. వేల కొలది, కోట్ల కొలది రంగులు అనమాట. ఎన్ని రంగులు? అక్కడ ఎవరు ఆర్ఎం కేవియా చీర తయారు చేశాడు, మీరు కనుక్కుంటే మీకు ఒక చీర ఇస్తాడు. అందులో ఎన్ని రంగులు ఉన్నాయో కనుక్కోవాలట. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వాడుకున్నంత బుర్ర ఇంకెవరికి. అక్కడ ఒక బొమ్మ వేసి, ఈ అమ్మాయి మౌంటైన్స్ కూడా ఎత్తుతుందని ఒక బొమ్మ. షీ క్యాన్ లిఫ్ట్ మౌంటైన్స్. అంత అంత శక్తి ఉన్న అమ్మాయి కూడా ఈ స్టోన్ కి స్లేవ్ అయిపోయిందిట, సరెండర్ అయిపోయిందిట. ఏం స్టోన్ అండి అది? ప్లాటినమో ఏదో ఏదోదో స్టోన్, ప్లాటినం కాదు, సమ్ గోల్డ్ సమ్ టైమ్. నాకేం తెలుస్తాయవన్నీ సన్యాసికి అంటే ఏమిటి? అంత శక్తి ఉన్న వాళ్ళు కూడా ఈ బంగారానికి, గోల్డ్కి, డైమండ్స్ కి బానిసలు అయిపోతారు అని అర్థం వాడు చెప్పడం. ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఇస్తారు. సరే, ఆ చీర ఎందుకు జ్ఞాపకం వచ్చింది ఇక్కడ? అనేక వర్ణం అంటే జ్ఞాపకం వచ్చింది, లోక ఉదాహరణ కదండి. ఓకే, దీప్తం అన్నారు అంటే అది కూడా విశ్వరూపమేనండి. అన్ని రంగులు వాడు కనుక్కున్నాడంటే ఆ సృష్టిలో ఉండి ఉంటేనే కదా రంగు వస్తుంది. చూసారా, అద్భుతం అది. అందుకని మనం చూస్తున్న ఈ అద్భుతాలన్నీ కూడా ఆ భగవంతుడివే, ఆ విశ్వరూపంలో భాగాలి అని చెప్పి ఆనందించాలి మనం. అది ఆ చీర చూడంగానే చాలా బాగుంది, నేను కట్టుకుంటే ఎట్లా ఉంటుందనకూడదు, ఆహా ఎంత బాగా చేశాడు చేసేవాడు, ఆ పరమాత్ముడి సృష్టి ఎంత బాగుంది అని ఆనందించాలి. అది వ్యాప్తాననం. వ్యాప్తం అంటే వ్యాపించడం, ఆననం అంటే ముఖం. ముఖం బాగా తెరుచుకున్నటువంటి ముఖాన్ని చూస్తున్నాను, ప్రకాశిస్తున్నటువంటి నీ రూపాన్ని ముఖం పూర్తిగా తెరుచుకున్నదట. తెరుచుకుంటే పర్వాలేదు, అందులోకి అందరు వెళ్ళిపోతున్నారు లోపలికి, నోట్లోకి. మ్యాజిషియన్ కనుక ఆ అంటే అందులో లోపలికి పోతూ ఉంటాయి, కొన్ని బయటకు వస్తుంటాయి, కొన్ని లోపలికి పోతూ ఉంటాయి. ఆ విధంగా అంటే బాగా విశాలంగా తెరవబడినటువంటి నోట్లో దీప్త విశాల నేత్రం, కళ్ళు కూడా భగ భగ భగవగా మండుతున్నాయట, ప్రకాశిస్తున్నాయట. ప్రళయ కాలంలో కాలాగ్ని కాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివుడు గనక రుద్ర రూపాన్ని స్తుతిస్తూ ఉంటే ఎలా ఉంటాడు? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ. కాలాగ్నికి కాలుడు నువ్వు అన్నాడు, అంటే యముడికి యముడు, యమునికి యమన్ అన్నాడు. అంటే కాలతత్వాన్ని కూడా జయించగలిగినటువంటి వాడు అని. అంటే ఏమిటి? కాలము దేశము, కాలంలో పరమాత్ముడు లేడు, దేశంలో పరమాత్ముడు లేడు, పరమాత్ముడిలో దేశము, పరమాత్ముడిలో కాలము ఉంది. అదేమిటండి, సృష్టి పుట్టేటప్పుడు కదా ఆయన కాలం కూడా సృష్టించాడు. అందుకని సృష్టి ఎప్పుడు పుట్టిందని అడగవాకండి. చూసారా క్వశ్చన్, ఏమిటో చాలా లాజిక్ పాయింట్స్ వస్తున్నాయి ఇవాళ. సృష్టి ఎప్పుడు జరిగింది అనకూడదు. పరమాత్ముడు సృష్టి చేసేటప్పుడు కాలాన్ని కూడా సృష్టించాడు. ఇంక ఎప్పుడు అంటే ఏమైంది? ఎప్పుడు అంటే కాలం ముందు ఉంటేనే కదా సృష్టి ఎప్పుడు జరిగిందని చెప్పగలరు. చాలా సటిల్ పాయింట్. సృష్టి ఎప్పుడు జరిగిందండి అన్నా అనుకోండి, ఫలానా రోజు జరిగిందండి. ఫలానా రోజు అంటే మీరు టైం చెప్పేస్తున్నారు. ఓకే, రైట్ అండర్స్టాండ్. ఓకే, యూ కెన్ ఎంజాయ్. కష్టంగా ఉందా? సైడ్ పాయింట్ ఓన్లీ. కానీ ఆ కాలతత్వం వచ్చింది కనుక చెప్తున్నాను, భగవంతుడు ఎప్పుడు సృష్టిని సృష్టించాడు అంటే ఎప్పుడు అంటే ఏమిటి? టైం ప్రిన్సిపల్. మీరు టైం చెప్పారనుకోండి, ఈ సృష్టికి ముందు టైం ఉండి ఉండాలి. అర్థమైందా? ఈ సృష్టికి ముందు టైం ఉంటే ఆ టైంని ఎప్పుడు సృష్టి చేశాడు? అది సృష్టి కదా. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫినిట్ రిగ్రెస్ అంటారు, అనవస్థా దోషం. అందుకని సృష్టి జరిగేటప్పుడే కాలాన్ని కూడా సృష్టించాడు. సృష్టికి ముందు కాలం లేదు. అర్థమైందా? మీకు కొంచెం డీప్గా వెళ్ళమంటారా? డీప్గా అంటే ఏమిటి అర్థం? ఇక్కడ యు హ్యావ్ టు సప్లై టు యువర్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం నిద్రపోతున్నాం, సమయం ఉందా అండి? టైం ఉందా? జాగ్రత్త అవస్థకు వచ్చారు, కాలం ప్రిన్సిపల్ వచ్చేసింది. నిద్రలో ఏమంది? 3 గంటలు 2 గంటలు ఉంది. అక్కడ ఉందా అయ్యా, నీకు ఉన్నదా అని అడుగుతున్నా. దట్ మీన్స్ వాట్? కాలతత్వం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నిద్ర లేచినప్పుడు, జాగ్రత్త అవస్థలో వస్తుంది. సృష్టి చేస్తున్నప్పుడే అంటే నువ్వు చూస్తుంటే సృష్టి. దీన్ని దృష్టి సృష్టివాద అంటారు. దృష్టి సృష్టివాద అంటే మరీ ఎక్కువగా పెడితే మీరు నెక్స్ట్ క్లాస్ రారేమని భయం నాకు. కానీ ఆపుకోలేకపోతున్నాను, చెప్పడానికి మనసు వస్తుంది. ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఓకే, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆల్సో, టూ మచ్ నో. ఓకే, ఎందుకంటే అంత కనెక్షన్ ఉంది ఇక్కడ సబ్జెక్ట్కి. కాలతత్వం అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అందరూ ఆయనలోకి వెళ్ళిపోతున్నారంటే ఏమిటి? కాలంలో లయించిపోతున్నారు. మనం ఒప్పుకోవాలి. ఎందుకు భయపడ్డాడంటే వాళ్ళందరూ చనిపోతుండటం చూసి భయపడ్డాడు. ఇక్కడ మనిషి యాక్సెప్ట్ చేయలేడు. జననం అనేటువంటిది మంగళం, మరణం అనేటువంటిది అమంగళం. అది భయం. ఇప్పుడు యాత్తాననం దీప్త విశాల నేత్రం. అందుకనేమిటి? ధృతిం న విందామి, ధైర్యాన్ని పొందలేకపోతున్నాను, ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నాను నేను. ఇటువంటి రూపాన్ని చూసి నేను, భయంకరమైనటువంటి నీ నోరును చూసి నేను భయపడుతున్నాను. శమం న విందామి, శాంతి కలగడం లేదు. శాంతి ద్వారా వచ్చే సుఖము లేదు నాకు, ధైర్యము లేదు, సుఖము లేదు, శాంతి లేదు. నా సుఖాన్ని, శాంతిని, ధైర్యాన్ని అన్నింటి పోగొట్టావు నువ్వు అంటున్నాడు హే విష్ణు. నా సుఖాన్ని, శాంతిని, ధైర్యాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. అందుకని వచ్చేసి ఆ రూపంలో నుంచి వెనక్కి. ఎందుకు భయపడుతున్నానో తెలుసా? నేను 25వ శ్లోకంలో చెప్తున్నాడు. విష్ణు అంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణు. సర్వం వేవేష్టి ఇది విష్ణు. సర్వం వేవేష్టి, వ్యాప్నోతి, చరాచరం జగత్ అంది సహ విష్ణు. విశ్వం విష్ణుర్ వషట్కార, విష్ణు రెండో పేరు. అందుకని తమిళంలో వాళ్ళు వేష్టి అంటారు. వేష్టి అంటే ఏదో తెలిసిందో ఇప్పుడు అర్థం? ఆ వేష్టి అంటే సంస్కృతం పదం. వేష్టి అంటే వ్యాపించేది, శరీరం అంతా నిండుకొని వ్యాపించేటటువంటిది వేష్టి. తమిళ ఇంగ్లీష్లో వేస్ట్ వేరు, ఇక్కడ విష్ణు అందులో నుంచి వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఓ విష్ణువు నా యొక్క శాంతి, ధైర్యం అన్ని కోల్పోయాను నేను నీ రూపాన్ని, ఇటువంటి రూపాన్ని చూసి. అసలు విషయం చెప్తున్నాడు, ఎందుకు కోల్పోయానో తెలుసా? నా వాళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. 25వ శ్లోకం.
దంసాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానేన లభేచ శర్మాం ప్రసీద దేవేశ జగన్నివాస.
ముఖాని తే దంస్వాకరాళాని కాలానల సన్నిభాని ముఖాని. తే అంటే నీ యొక్క, దంస్వాకరాళాని, దంస్వాకర అంటే కోరల్, ముందు శ్లోకంలో చెప్పినటువంటివి. బహుదంస్కరాళం అని చెప్పారు కదా, అదే అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. సూక్ష్మమైనటువంటి పదునైనటువంటి నీ యొక్క కోరలు దంతాలను చూసి పళ్ళను చూసి దంస్కరాళాన్ని ఎటువంటివి, కాల అనల సన్నిభాని, కాలం అనేటువంటి అగ్నితో సమానమైనటువంటి ఆ నోరు చూస్తుంటే ఆ నోట్లో మంట కనపడుతోంది, నిప్పు అగ్ని. ఏమిటయ్యా అగ్ని అంటే కాలం అనే అగ్ని. అగ్నితత్వం ఏమిటి? దహించే తత్వం. కాలతత్వం ఏమిటి? దహించే తత్వం. కనపడకుండా చేసే తత్వం అగ్నితత్వం. ఎలాగైతే అగ్నిలో పడితే కనపడకుండా అన్ని పోతాయో, కాల గమనంలో అన్ని కనపడకుండా పోతాయి. అది ఇప్పుడు నీ నోట్లో నేను చూస్తున్నది ఏమిటండి? కాలమని అగ్నితో సమానమైనటువంటి అది చూస్తున్నాను నీ నోట్లో. దంస్కరాళాన్ని కాల అనల సన్నిభాని, సన్నిభాని అంటే సమమైనటువంటి తుల్యమైన కాల అగ్నితో. అదికే కాలాగ్ని కాలాయ. కాలాగ్ని అంటే అర్థమైందా? మరణం అని అర్థం. కాలాగ్ని కాలాయ అంటే మాస్టర్ ఆఫ్ దట్ డెత్ అని అర్థం. ఈ లార్డ్ ఆఫ్ డెత్, కంట్రోలర్ ఆఫ్ ద డెత్ అని అర్థం. ఎవరు? పరమాత్మ. కాలాగ్ని సన్నిభాని దృష్ట్వా ముఖాని అంటే అటువంటి ముఖాన్ని, ముఖమును ముఖములను చూసి, దృష్ట్వా చూసి ఏమైంది నా పని? దిశోన జానే, దిక్కు తెలియడం లేదు అన్న. మనం కూడా అంటుంటాం చూసారా, దిక్కు తోచకుండా పోయిందండి నాకు, దిక్కే తోచలేదండి. ఏం చేయాలో తోచడం లేదు అని అర్థం. దిశ న జానే, జానే అంటే తెలియడం లేదు, న జానే అంటే తెలుసుకోలేకపోతున్నాను, దిక్కు తెలియడం లేదు నాకు అంటే ఎటు వెళ్ళాలో తెలియడం లేదు అని అర్థం. ఏం చెయ్యాలి అని కూడా తెలియడం లేదు, మనస్థిమితం లేకుండా పోయింది. మనస్థిమితం లేకుండా పోయిందంటే వేరే అర్థం చేసుకోవాలండి. మనస్థిమితం లేకుండా పోవడం అంటే అది వేరే అర్థం. పాపం ఆయనకు మనస్థిమితం లేదంటారు. దిక్కు తోచడం లేదు అని అర్థం ఇక్కడ. దిశోన జాని అంతేకాదు, న లభేచ శర్మ. శర్మ అంటే శాంతి, అందుకే బ్రాహ్మణులకి శర్మ అని పేరు. శాంతంగా ఉండేవాడు శర్మ అని పేరు. ఇప్పుడు శాంతం ఎక్కడుంది? అందుకే శర్మ పేరు కూడా. ఇప్పుడు శాంతంగా ఉంటాడు బ్రాహ్మణు అంటే శాంతంగా ఉండాలి. శర్మ అంటే ఇక్కడ శాంతి. న లభే, శాంతమును పొందలేకపోతున్నాను. అందుకని అందుకని ఏమిటి? హే దేవేశ జగన్నివాస. దేవేశ అంటే దేవతలందరికీ ఈశ్వరుడివి, లార్డ్వి, ప్రభువి. జగన్నివాస జగత్, ఈ జగత్తంతా నివసించడానికి కారణభూతుడైన వాడా. జగన్నివాస అంటే జగత్తులో నివసించేవాడా కాదు, అది కూడా వస్తుంది అర్థం కదా. జగన్నివాస అంటే శ్రీనివాస లాగా జగత్తునందు నివసించేవాడని చెప్పకూడదు, జగత్తునకు నిలయమైనటువంటి వాడు అని అర్థం. ద సప్రేటమ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ జగన్నివాస అని అర్థం. జగన్నాథ అంటే ఏమిటి? జగత్తుకు నాథుడు. నాథుడు అంటే మాస్టర్. జగన్నాథ, జగన్నాథం అని పేరు పెడతాం. భార్యను కంట్రోల్ చేయడం ఏం చేస్తారు ఇతనికి? జగన్నాథుడు అని పేరేమిటి? లోకనాథుడు, జగన్నాథుడు. ఇంట్లో మనుషుల్ని కంట్రోల్ చేయలేడు కానీ జగన్నాథుడు పేరు లోకనాథుడు. అర్థం కాదు. జగన్నాథుడు లోకనాథుడు ఏదో పేరు పెట్టుకున్నా అట్టన్నా కొంచెం ధైర్యం ఉంటాడు. జోక్. నా జాని దిశో నా జాని చర్మ నలభే దేర్హోర్ ఏ దేవేశ జగన్నివాస ప్రసీద. ప్రసన్నుడవు కావలసినది. ప్రసన్నుడవి కావలసిందంటే ఏమిటి? ఈ రూపాన్ని తొలగించేసి నాకు వద్దు, నేను చూడలేను. ప్రసీద అంటే ప్రసన్నమైనటువంటి రూపాన్ని చూపించు నాకు. ఈ భయంకరమైన రూపాన్ని నాకు చూపించవాకు అన్నాడు. అసలు ఏమిటయ్యా కారణం నీ భయానికి అంటే 26-27 శ్లోకాల్లో చెప్తున్నాడు.
అమీషత్వామృత రాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాన సంఘైః భీష్మో ద్రోణస్తూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధ ముఖ్యైః
అమీ సర్వే అమీ పుత్రాః. అమీ అంటే ఈ అని అర్థం, ఇటు వీరు అని అర్థం. పుత్రాః ధృతరాష్ట్రస్య పుత్రాః, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులందరూ. ఈ ధృతరాష్ట్రుని పుత్రులందరూ. ఈ ధృతరాష్ట్రుడు అని ఎందుకన్నాడు? ఎదురుగానే ఉన్నారు వాళ్ళందరూ, ఎక్కడో కాదు కదా, కురుక్షేత్ర యుద్ధంలోనే ఎదురుగా ఉన్నారు. ఈ ధృతరాష్ట్రుడు యొక్క పుత్రులందరూ ఒక్కొక్కడు నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ధృతరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుడి యొక్క, అమీ అంటే ఈ అందరూ 100 మంది, ఒకడు కాదు ఇద్దరు కాదు. ఏమండి ఇంకా యుద్ధమే స్టార్ట్ కాలేదు కదా, ఎక్కడ వెళ్తున్నారన్నాడు. అక్కడ మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యద్వా జయేమ యదివానో జయేహు అని చెప్పి అర్జునుడు చెప్పినప్పుడు, నేనే జయిస్తానో తెలియదు వాళ్లే జయిస్తారో తెలియదు అని సందేహం ఉంది కదా అర్జునుడికి మనసులో. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, విశ్వరూపాన్ని చూడు, ఇంకా మరేమన్నా కావాలంటే కూడా చూడు అన్నాడు. ఇంకా మరేమన్నా కావాలంటే ఏమిటి, మనం జయిస్తామా వాళ్ళు జయిస్తామా అని చూడాలి కదా, అది కూడా చూస్తున్నాడు. ఏమిటి, వాళ్ళందరూ అపజయాన్ని పాలవుతున్నారు అంటే వాళ్ళందరూ చనిపోతున్నారు. వారు చనిపోవడం జరగబోయేది కూడా ఇప్పుడే చూస్తున్నాడు అర్జునుడు. అంటే యుద్ధం జరగబోతోంది, ఏం జరగబోతోంది, ఎవరెవరు చనిపోబోతున్నారు, ఎలా చనిపోబోతున్నారు కూడా అర్జునుడు చూస్తున్నాడు. భగవంతుడు ఆ పరమాత్ముడు విశ్వరూపంలో అది చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నాడని తెలుసా, ఆ ధృతరాష్ట్రుడి పుత్రులందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఏమిటి చూసారా, అక్కడ ఆయన నోట్లోకి పోవడం అంటే ఏమిటి, కాలతత్వంలో కలిసిపోతున్నారు అంటే చనిపోతున్నారు, కాలాగ్ని అన్నారు, అది అర్థం అక్కడ. అందుకని ధృతరాష్ట్రస్య అమీ పుత్రాః సర్వే, ఒక్కడు కూడా మిగలకుండా 100 గురు, అది వంశనాశనం అంటే 100 మంది పిల్లలు కూడా. అంతేకాదు అవనిపాల సంఘై సహ, అవని అంటే భూమి, పాల అంటే పాలించేటటువంటి రాజులు, భూమిని పాలించే రాజులందరూ కూడా. సంఘై అంటే సమూహం, ఈ యొక్క భూమిని పాలించేటటువంటి మిగతా రాజులందరూ వచ్చారు కదా, సామంత రాజులందరూ కూడా, ఆ రాజులందరూ కూడా వెళుతున్నారు ఒక్కొక్కళ్ళు ఆయన నోట్లోకి. సహ అంటే ఎలాంగ్ విద్య, వాళ్ళందరితో కలిసి ఈ ధృతరాష్ట్రపుత్రులు వాళ్ళందరూ ఆ రాజులతో కూడా కలిసి నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. అంతేకాదు భీష్మ, మా తాత భీష్మ, ద్రోణ నా గురువు, తథా అసౌ సూతపుత్రః, ఈ కర్ణుడు కూడా వెళ్ళిపోతున్నాడు నీ నోట్లోకి. సూతపుత్ర అంటే కర్ణుడు, సౌంతేయుడే కానీ సూతపుత్రుడు అని పేరు వచ్చింది కదా, చెప్పలే ఎవరు, కుంతీదేవి చెప్పలే, కర్ణుడు చెప్పొద్దన్నాడు. యుధిష్ఠిరుడికి మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు, తర్వాత తెలుస్తుంది. అది కూడా చెప్పాలి, చెప్తే యుద్ధం చేయడు కదా. అర్జునుడు ఎట్లా చేస్తాడు, బాణం ఉంది పెడతాడు సొంత అన్నయ్య మీద, అందుకని చెప్పొద్దన్నాడు కర్ణుడు. కుంతీదేవి మనసులోనే పెట్టుకుంది, తర్వాత చెప్పేటప్పుడు యుద్ధం తర్వాత ధర్మరాజు శాపం పెట్టాడు, నువ్వు మనసులో పెట్టుకోబట్టే కదా యుద్ధం జరిగింది, అసలు లేకపోతే నేను యుద్ధం ఆపేవాడిని కదా కర్ణుడి కోసమైనా. స్త్రీలకు మనసులో రహస్యం ఉండకూడదు అని చెప్పి శపించాడు. ఎందుకంటే స్త్రీలకి మనసులో రహస్యం ఉండి ఇట్లాంటి అనర్థాలన్నీ జరుగుతాయి. నువ్వు రహస్యాన్ని మనసులో పెట్టుకున్నావు కదా, కాబట్టి ఏ స్త్రీకి కూడా రహస్యం మనసులో ఉండకూడదు అని చెప్పి శపించాట. అప్పటి నుంచి ఒక్క రహస్యం కూడా మనసులో ఉండదు స్త్రీకి, అన్ని బయటికి చెప్పేస్తారు బోళాగా. అది ప్లస్ పాయింటో మైనస్ పాయింటో తెలియలే, ఏదన్నా అనుకోండి. సహా యోధ ముఖ్యై, అంతేగా అంటే ముఖ్యమైన యోధులందరూ కూడా ఈ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. అస్మదీయై, వాళ్ల వైపు వాళ్లే కాదు, దృష్టజ్యుమ్ముడు నా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, మరి వీళ్ళు కూడా చనిపోవాలి కదా కొంతమంది, వీళ్ళు కూడా పోతున్నారు. స్వాం విశంతి, ఆ విశంతి అనేది మనం తర్వాత శ్లోకం నుంచి ఇక్కడ సప్లై చేసుకోవాలి. విశంతి అనేటువంటిది 27వ శ్లోకంలో ఉంది, యాక్చువల్గా అది కూడా చదవాలి, మొత్తం కంటిన్యూషన్ అనమాట. ఆ విశంతిని ఇక్కడ పెట్టుకోండి. విశంతి అంటే ప్రవేశిస్తున్నారు అని అర్థం. ఈ నోట్లో ప్రవేశిస్తున్నారు, ఇంకా ఎవరెవరు ప్రవేశిస్తున్నారు, ఎలా ప్రవేశిస్తున్నారు, ప్రవేశించే వాళ్ళందరూ అయిపోయిందండి, ఎలా ప్రవేశిస్తున్నారు, ప్రవేశించిన తర్వాత వాళ్ళని ఏ విధంగా చనిపోతున్నారు వాళ్ళు, అవన్నీ చూపిస్తున్నాడు పిక్చర్ అనమాట. వీడియో ఉంటే చూడొచ్చు. ఇక్కడ ఆ విధ వర్ణన చేస్తున్నాడు, వాళ్ళందరూ ఎలా చనిపోతున్నారు, వాళ్ళని ఎలా కబళిస్తున్నావు నువ్వు అనేటువంటిది వర్ణన చేస్తాడు అర్జునుడు. అందుకు భయానికి కారణం అర్థమైందా? ఇప్పుడు నా వాళ్ళు అనేటువంటిది వచ్చేప్పటికి భయం వచ్చేసింది, అది కారణం వచ్చే వారంతో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.